యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడనీ, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిసమిస్తున్నాడనీ పరిసయ్యులు విన్నారని ప్రభువుకు తెలిసింది. నిజానికి యేసు తానే బాప్తిసం ఇవ్వలేదు, ఆయన శిష్యులు ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన యూదయ దేశం నుండి ప్రయాణమై గలిలయ దేశానికి వెళ్ళాడు. మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. అలా ఆయన సమరయలో ఉన్న సుకారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు. యాకోబు బావి అక్కడ ఉంది. యేసు ప్రయాణంలో అలసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం. ఒక సమరయ స్త్రీ నీళ్లు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, తాగడానికి నీళ్లు ఇస్తావా అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, నువ్వు యూదుడివి, సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్లు ఎలా అడుగుతున్నావు? ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరు. దానికి యేసు, నువ్వు దేవుని బహుమానాన్ని, తాగడానికి నీళ్లు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తిని తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి, ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు అన్నాడు. అప్పుడా స్త్రీ, అయ్యా, ఈ బావి చాలా లోతు, తోడుకోడానికి నీ దగ్గర చేదలేదు, ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది? మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్లు తాగాడు, తన సంతానానికి, తన పశువులకు తాగడానికి ఈ నీళ్లే ఇచ్చాడు, మాకు తాగడానికి ఈ బావిని ఇచ్చాడు, నువ్వు ఆయనకంటే గొప్పవాడివా అంది. దానికి యేసు, ఈ నీళ్లు తాగే ప్రతి ఒక్కరికి మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగేవారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వారికిచ్చే నీళ్లు అయితే వారిలో నిత్య జీవానికి ఊరుతూ ఉండే ఊట అవుతాయి అన్నాడు. అప్పుడు ఆమె ఆయనతో, అయ్యా, నీళ్లు చేదుకోవడానికి నేను ఇంత దూరం రానవసరం లేకుండా ఆ నీళ్లు నాకివ్వు అంది. యేసు ఆమెతో, నువ్వు వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసుకురా అన్నాడు. దానికి ఆ స్త్రీ, నాకు భర్త లేడు అంది. యేసు ఆమెతో, భర్త లేడని సరిగ్గానే చెప్పావు, ఎందుకంటే నీకు 5 భర్తలున్నారు, ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు, ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు అన్నాడు. అప్పుడా స్త్రీ, అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవి అని నాకు అర్థమవుతున్నది. మా పూర్వీకులు ఈ కొండపైన ఆరాధించారు, కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందని అందరూ అక్కడికి వెళ్ళి ఆరాధించాలని మీరు అంటారు అంది. అందుకు యేసు ఇలా చెప్పాడు, అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది, నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము, ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయపూర్వకముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది, ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాంటి వారే కావాలని తండ్రి చూస్తున్నాడు. దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అని పిలిచే మెస్సయ్య వస్తున్నాడని నాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు అంతా వివరిస్తాడు అంది. అది విని యేసు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని అని చెప్పాడు. ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉండడం చూసి, ఎందుకు మాట్లాడుతున్నాడా అని ఆశ్చర్యపడ్డారు. కాని నీకేం కావాలని గాని, ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు అని గాని ఎవరూ అడగలేదు. ఇక ఆ స్త్రీ తన నీళ్లకుండ అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. ఆ ఊరి వారితో, మీరు నాతో వచ్చి నేను చేసిన పనులన్నిటినీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అంది. వారంతా ఊరి నుండి బయలుదేరి ఆయన దగ్గరికి వచ్చారు. ఆలోగా శిష్యులు, బోధక, భోజనం చెయ్యి అని ఆయనను బతిమాలారు. దానికి ఆయన, తినడానికి మీకు తెలియని ఆహారం నాకుంది అని వారితో చెప్పాడు. ఆయన, తినడానికి ఎవరైనా భోజనం ఏదైనా తెచ్చారా ఏమిటి అని శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసు వారిని చూచి, నన్ను పంపించిన వాణ్ణి ఇస్తాని చెయ్యడం, ఆయన పనిచేసి ముగించడమే నా ఆహారం. పంట కోయడానికి కోతకాలం రావాలంటే ఇంకా 4 ఉన్నాయని మీరు చెబుతారు కదా. మీ తలలెత్తి పొలాలను చూడండి, అవి ఇప్పటికే పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్నాయని మీతో చెబుతున్నాను. విత్తనాలు చల్లేవాడు, పంట కోసేవాడు కలిసి సంతోషించేలా కోసేవాడు జీతం తీసుకుని శాశ్వత జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఈ విషయంలో విత్తనాలు చల్లేది ఒకరు, పంట కోసేది మరొకరు అనే మాట నిజమే. మీరు దేనికోసం ప్రయాసపడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు చాకిరీ చేశారు, వారి కష్టఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు అన్నాడు. నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు అంటూ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ పట్టణంలోని అనేక మంది సమరయులు ఆయనలో విశ్వాసముంచారు. ఆ సమరయ వారు ఆయన దగ్గరికి వచ్చి తమతో ఉండమని ఆయనను వేడుకున్నారు. కాబట్టి ఆయన అక్కడ 2 రోజులు ఉన్నాడు. ఆయన మాటలు విని ఇంకా చాలా మంది ఆయనలో విశ్వాసముంచారు. వారు ఆ స్త్రీతో, మేము విశ్వసించింది కేవలం నీ మాట మీదే కాదు, మేము కూడా ఆయన మాటలు విన్నాము, ఇప్పుడు ఈయన నిజంగా ఈ లోక రక్షకుడని తెలుసుకున్నాము అన్నారు. ఆ 2 రోజులయ్యాక ఆయన గలిలయకు ప్రయాణమై వెళ్ళాడు. ఎందుకంటే ఏ ప్రవక్త తన స్వదేశంలో గౌరవం పొందడని ఆయనే స్వయంగా ప్రకటించాడు. ఆయన గలిలయకు వచ్చినప్పుడు గలిలయులు ఆయనకు స్వాగతం పలికారు. పండగ ఆచరించడం కోసం గలిలయులు కూడా యెరూషలేముకు వెళ్ళారు. అక్కడ ఆయన చేసిన పనులన్నీ వారు చూశారు. యేసు గలిలయలోని కానా అనే ఊరికి వచ్చాడు. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చింది ఇక్కడే. అదే సమయంలో కపెర్నహూములో ఒక అధికారి కొడుకు జబ్బు పడి ఉన్నాడు. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడని, వచ్చి బాగు చెయ్యాలని ఆయనను వేడుకున్నాడు. యేసు అతడితో ఇలా అన్నాడు, సూచనలు అద్భుతాలు చూడందే మీరు నమ్మనే నమ్మరు. అందుక అధికారి, ప్రభు నా కొడుకు చావకు ముందే రా అని వేడుకున్నాడు. యేసు అతడితో, నువ్వు వెళ్ళు, నీ కొడుకు బతుకుతాడు అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు వెళ్ళిపోయాడు. అతడు దారిలో ఉండగానే అతడి సేవకులు ఎదురొచ్చారు. అతని కొడుకు బతికాడని తెలియజేశారు. ఏ సమయంలో వాడు బాగవ్వడం ప్రారంభమయ్యింది అని అతడు వారిని అడిగాడు. వారు, నిన్న 1 గంటకు జ్వరం తగ్గడం మొదలయ్యింది అని చెప్పారు. నీ కొడుకు బతికి ఉన్నాడు అని యేసు తనతో చెప్పిన సమయం సరిగ్గా అదేనని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అతడు, అతని ఇంట్లో అందరూ నమ్మారు. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ.